சௌந்தரியசார சர்வஸ்வம்,
மந்தஸ்மித மனோகரம், வந்தாறு ஜனமந்தாரம், வந்தே சாயி மகேஸ்வரம், பிரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஞானாக்னி சைலஸ்திதாம், மஜ்ஜன்மாந்தர புண்ணியபாக வசப்ராப்தம் சத்குரும் சத்யசாயீஸ்வரம், ஆலம்பேன விஹீனம் வோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் சப்ரஹ்மஸ்புரதான்மை, பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சத்யசாயி திவ்ய திருநாரவிந்தாலுக்கு பிரணாம சஹசிரம் சமர்ப்பிஸ்தூ,
கேச்சரியை வச்சி அன்பு மாயா பிரயுக்தி காமரூபிணியை சொச்சி கானகுண்ட அருகி இல்லு தப்பக அரசி கொண்டுச்சு. பிரதி இன்டிக்கு வெளிந்தட வீடு எக்கடுனாடு, ఈ కంసుని చంపే పిల్లవాడు పుట్టాడు కొత్తగా అని అంటున్నారే ఎక్కడున్నాడని. నంద గృహమున బాలుని నాదమొకటి విని ప్రమోదించి, ఆ నంద ఇంట్లో ఉన్నటువంటి ఆ బాలుడి యొక్క రోదనం ఆనందం కిలకిల విన్నది కదా, దానితోనే దానికి ఒక ప్రమోదం కలిగింది. ఇంకా అసలు బాలకృష్ణుని చూడలేదు, ఉయ్యాల దాకా వెళ్ళలేదు. చిన్న పసిపిల్లవాడి కేక వినే దానికి ఆనందం కలిగి సుందరీ వేషయగుచ్చు, సౌందర్యవంతమైన స్త్రీమూర్తిగా ఆ వేషం వేసుకొని వచ్చింది. వచ్చి యశోద కడ్డంబడి ఆ పసిపిల్లవాడితో మాట్లాడుతున్నది. ఏం మాట్లాడుతున్నది? మనకి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పుకుంటానే, ఇంటర్వ్యూలో ఆయనే మాట్లాడతారు, మనం ఆయనతో మాట్లాడతాం. ఒకవేళ పిలిచారనుకోండి, దానివల్ల నీతో మాట్లాడతారని గుండె పగిలిపోదు. ఏమైనా మాట్లాడతావు, ఏమైనా ఉందా మన దగ్గర? ఏదో ఆయన మాట్లాడారు ఇప్పుడే వచ్చానని చెబుతుంటారు, అదే నమ్మకూడదు. ఆయనే మాట్లాడతారు, మనమే మాట్లాడము. ఆయన బయట చెప్పింది మనమే వినాలి, లోపల చెప్పింది మనమే వినాలి, ఎంత గ్రహించామన్నదే తేడా. అప్పుడు ఇది అంటున్నది, నా చను బాలక గుక్కెండో చిన్ని కుమార త్రావు మొయ్యన పిదపన్ నీ చెలువ మెరుంగవచ్చు, నా చెలువము సఫల బగు నళిన దళాక్ష.
అసలు దాని భావం చూడండి, అసలే తానొక సౌందర్యవంతమైనటువంటి స్త్రీమూర్తి. నా దగ్గర గనక ఒక గుక్కడు పాలు గనక నువ్వు దాగితే, ఓ చిన్న కుమార కృష్ణ, నువ్వు అసలే అందగాడివయ్యా. నా దగ్గర గనక పాలు దాగినట్లయితే నీ అందం వేయింతలవుతుంది, దానితో నా అందం కూడా మెరుగుపడుతుంది అన్నది. ఈ అందమంతా తన దేహ సౌందర్యాన్ని గురించిన మాటలు కావివి. ఆ పడుకున్నవాడు పరమాత్మ అని దానికి అర్థమైంది. నళిన దళాక్ష అంటున్నది, కంసారి అని పిలవచ్చుగా. వీడే వీడి వల్లే మా వాడు పోతాడు అనటం లేదు, దానికి ఒక సంస్కారం ఉంది. ఆ సంస్కారం ఏమిటనేది మనకి చివర తెలుస్తుంది.
వనితా ముట్టకుమమ్మ,
ఇదెవరు కొత్త వాళ్ళు, మన కొత్త వాళ్ళు రాగానే రమ్మను మనం అక్కడ కూర్చోండి అంటాం. ఇక్కడికి రావడానికి చాలా టైం పడుతుంది, అక్కడ కూర్చో అంటాం కదా. అలాగే కొత్త వాళ్ళు రాగానే పిల్లవాడిని ముట్టుకోవద్దు అన్నారు. అంటే ఈ పిల్లలు ఎత్తుకెళ్లే వాళ్ళు నందుడికి తెలుసుగా వచ్చి చెప్పాడు ఇంట్లో అప్పటికే, కానీ ఇంత తొందరగానే ఆ పూతను వస్తుందని ఆయనకి తెలియదు.
చనుగుడు పందలదమ్మ మాతనయుడొల్లడు వాసి పొమ్మని యశోదారోహిణులు సీర గైకొన కైక్షించుచు మాయబన్ని పిలుచన్ కోశంబులో వాళ్ళు మెల్పున రాజులుచు మాట మెత్తదనముల్లో వాడి ఏర్పడన్.
ఒక వరలో దాచుకున్నటువంటి కత్తిరాగా ఉన్నదట పూతన. వద్దు వద్దు అని ఇద్దరు అంటున్నారు, యశోద రోహిణి. ఆ రోహిణి యశోదలు ఇద్దరు కూడా అంటున్నా సరే కత్తి లోపల ఉన్నట్టుగా కనపడి కనపడినట్టుగా వాళ్ళందరినీ దాటుకుంటూ పూతన చేరవలసిన ప్రదేశానికి చేరింది అని శ్రీకృష్ణ పరమాత్మని దగ్గర తీసుకున్నది. దగ్గర తీసుకుంటే
మేల్కొన్న తరగున మల్ల నకను విచ్చి క్రేగంట చూచుచు,
ఇహ ఆయన లీల ప్రారంభమైంది. పడుకున్నాడు కదా, యశోద అయితే ఆయన చూసేవాడు కదా, ఆయన నిద్రపోయేవాడు ఆ సమయంలో కూడా. ఈ పూతను వచ్చి పాలిచ్చేటువంటి వేళ శ్రీకృష్ణ పరమాత్మ ఒక కన్నలా తెరిచి దాన్ని చూశాడు. ఎందుకంటే రావలసింది వచ్చిందా ఇంకా రాలేదా అని, అది యోగం.
కిటికి నీలిగి ఆవులించుచు,
ఎన్ని వేషాలు పోతున్నాడో చూడండి, పాలు మాత్రం దాగటల్లే.
ఆవులించుచు చేతుల దరంబున చూచి ఒదిగిలి ఆ కొన్న ఓదమాయే బిగిచందుగవ కేల పీడించి
కుక్కబలేచి కుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కల వివిధ ప్రాణములు సైతము మేమిలో సత్వమెల్ల ద్రావే.
రెండే గుటకలు వేశాడు. ఒక్కొక్క గుటకలోనూ ఒక్కొక్క ప్రాణాన్ని హరించాడు. ఆయన ఒక్కొక్క ప్రాణాన్ని లోపలికి తీసుకుంటున్నాడు.
నదియులు గుండెలు తల్లడిల్ల,
ఇదేమిటి పాలిస్తే నా అందరినీ అన్నం పెరుగుతుందని ఇక్కడికి వస్తే గుండెలు అదిరిపోతున్నాయి, ఏమిటి నీరసం వస్తున్నది ఏమిటి అంటున్నది అది. ఎందుకంటే ప్రాణాలు లాగుతున్నాడు ఆయన.
జిమ్మ తిరుగుచు నిలువక శిరము బ్రాల ఇతర బ్రాలు రక్రియవాడవిగావు నన్ను విడువుమో విడువుమో చాలు చాలనియే.
మిగతా పిల్లల్లాగా లేడురా వీడు, నన్ను వదిలిపెట్టరా వదిలిపెట్టరా అంటున్నదట. భగవంతుడు దొరికినా వదిలిపెట్టరా అంటే జీవలక్షణం అది కదా. భగవంతుడు సాక్షాత్తుని ఇంట్లో ఉంటాను అని కనుక బెల్ కొట్టొస్తే ఇప్పుడు కాదు స్వామి, ఏప్రిల్ కుదరదు మేలో రెండు అంట. స్వామినైనా సరే ఆయన పిలిచినా అంటే ఇప్పుడు నాకు తీరికలే, తీరికున్న టైంలో వస్తాం. పిలిచినప్పుడు వెళ్ళాలి, పిలుపు కోసం ఎదురు చూడాలి. చూడాలే చూడక్కర్లా అని పిలుస్తాడు. అప్పుడు
అదరం కొండల తోడ భూమి,
శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు సర్వ ప్రకృతి పులకించిపోయింది అది విన్నాం. పూతన శరీర త్యాగం చేసేటువంటి ప్రాణం పోగొట్టుకునేటువంటి వేళ ఏం జరిగింది.
అదరం కొండల తోడ భూమి గ్రహ తరానీకములు మింటిపై బెదరం దిక్కుల మారుమోత తనగన్ భీతిల్లి లోకంబులం కదలంబారను వజ్రభిన్న గిరి రేఖంబు పూర్వదేహంబుతో త్రిదశ ధ్వంసిని కూలి కుయ్యిడిన తద్ఘోరు ఘోషంబునన్.
తల వాల్చింది, నేల మీద నెమ్మది నెమ్మదిగా పడిపోయింది. పడిపోతే ఒక్కసారి కుయ్యి అన్నది అంటే అరిచింది అని. కుయ్యాలించి సంభ్రమి కుయ్యి అంటే కేక, ఒక్క కేక పెట్టింది. ప్రాణం పోయేటప్పుడు కొంతమంది మౌనంగా దేహం వదులుతారు, కొంతమంది అరుస్తూ పోతారు. ఆ అరుస్తూ పోయేటువంటి వాడు ఇంకా ఈ ప్రపంచం పట్ల అపారమైన మమకారం ఉన్నవాడు. అయ్యో వెళుతున్నా వెళుతున్నా నన్ను పట్టుకోండి అని అరుస్తాడు. హాయిగా వెళ్ళిపోయేవాడు వాడికి దీంతో ఏం పని లేదు, వచ్చిన పని పూర్తి చేసుకుంటాడు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళినట్టుగా శరీరం వదిలిపెట్టి వెళ్తాడు.
అప్పుడు తెప్పర మగువా చప్పుడు హృదయంబుల చచ్చి సందడి వెట్టం ముప్పిరిగని పడిని ఎరుకలు తప్పి ధరం గొల్లెల్ల తల్లబడుచున్.
ఒక్కసారి ఏం జరిగింది, మన ఇంట్లో పాలివ్వటానికి వచ్చిన మనిషి కింద పడిపోయింది ఏంటి ఇదేంటి అన్నా, ఏం జరిగింది అని మాత్రం అందరూ ఒక ఉద్వేగానికి లోనైతే
నిలదాని.
శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు అప్పుడు అని వీళ్ళంతా కంగారు పడుతున్నారు. ఆయన మాత్రం
నేలను కూలిన దాని పెన్నురముపై
దాని పొట్ట మీద ఎక్కాట.
నిర్భీతిను క్రీడింపవో బాల రమ్మని ముపు చేర్చుకొని సంస్పర్శించి ఊరార్చుతున్ గోరాంగూలము తిప్పి గోపుర జనము గోమూత్రముందల్లి తద్బాలాంగంబుల గోమయం బలదిరి ఆ పన్నెండు నామంబులన్.
నిన్న ఉయ్యాలలో పడుకోబెట్టి ఏ పన్నెండు నామాలతో కీర్తించారో ఆ పన్నెండు నామాలతో మళ్ళీ ఆయనకి దిష్టి తీశారట. అందరూ ఆయన పట్టుకొని పైకి తీసుకొచ్చి శిరస్సు బాగుందా చెవులు బాగున్నాయా ముక్కు బాగుందా నిన్నేనయ్యా నిన్న సాయంకాలం ఇటువంటి వాడు ఎటువంటి వాడు త్రివిక్రముడు శిరంలో ఉన్నాడు అక్కడ కూర్చున్నవాడు శ్రీయప్ప తిన్నావు ఇంకోటిన్నావు ఇంకోటిన్నావు అవన్నీ సక్రమంగా ఉన్నాయా అని గోమయం గోమయాన్ని తీసుకొచ్చారు. గోవు యొక్క మూత్రాన్ని శుద్ధి చేశారు. అక్కడ ఏ దుష్ట పీడలు లేకుండా ఒక శాంతి వచనం పాటించారు. అప్పుడు నందుడు మొదలైన గోపకులంతా మధుర నుంచి వచ్చి ఆ పడిపోయినటువంటి ఆ పూతన శరీరం సహజ శరీరంతో పడిపోయి ఉంటే అప్పుడు నందుడికి ఒక్క మాట గుర్తొచ్చింది. మొన్ననే వసుదేవుడు నాకు ఈ మాట చెప్పాడు, ఇటువంటి వాళ్ళు ఎవరో మన ఊరు వస్తారు మీ ఊరు జాగ్రత్త అన్నాడు. ఆయన మహాయోగి కాకపోతే ఎలా చెప్పాడు, ఆయన అన్నట్లే అయింది సుమా అన్నాడు. ఆయన మహాయోగి అవునో కాదో కానీ అలాంటి వాళ్ళు వస్తారు అని వసుదేవుడికి తెలుసు. కానీ ఖచ్చితంగా ఈ ఫలానా రోజు ఈ టైంకి వస్తారని మాత్రం చెప్పలేదు. అప్పుడు మళ్ళీ పొగిడి కూతన వడలు కుఠారంబుల నరికి వడ్డళ్ళు తెచ్చి దాని శరీరం నరికేత తమ కుటీరంబులకు దగ్గగు ప్రదేశంబున కటీరంబుల దహనంబు సంగ్రహించి దహించి ఆ శరీరాన్ని పార్థివ శరీరాన్ని ముక్క ముక్కలు చేసి దానికంతా కూడా చేయవలసిన అంత్యక్రియలు చేశారు. చేస్తే రాక్షసి రాక్షసికి అంత్యక్రియలు ఏమిటని, ఈ దేశం ఎంత గొప్పదంటే పాము చచ్చిపోయినా మంత్రోక్తంగానే అంత్యక్రియలు చేస్తారు. ఈ జాతి సంస్కారం అది, పాముని అది విషనాదని కానీ ఒక దుర్భరమైన జీవి అని కానీ ఎవడూ అనుకోడు. దానిలో ఒక సుబ్రహ్మణ్య స్వామిని చూస్తారు. ఆ చూడగలిగిన సంస్కారం ఒక్క భారతదేశానికి మాత్రమే ఉన్నది. ఇంకెక్కడ అది పాము ఈజ్ ఈక్వల్ టు పాము అంతే. మనకి పాము ఈజ్ ఈక్వల్ టు ఈజ్ పాము, బట్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు సుబ్రహ్మణ్య స్వామి. అది అవన్నీ కూడా సంకేతమైనటువంటి జీవశబ్దాలుగా మనం భావన చేస్తాం. ఆ సమయంలోట ఆ శరీరంలో నుంచి
పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలే,
అగరుబత్తులు వెలిగించినట్లుగా దివ్య పరిమళాలు ఆ శరీరంలో నుంచి వచ్చినాయి. రాక్షసి కదా, కామరూపిణి కదా, కృష్ణుణ్ణి చంపుదామని వచ్చింది కదా, కంసుడి భృత్తిక ఒక చెలికత్త లాంటిది కదా, పరిచారిక కదా, అయినా ఈ శరీరంలో నుంచి దివ్య పరిమళాలు వచ్చాయి.
దేహతోమశంబులు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూభరేణ్య,
పూతన శరీరంలో ఉన్నటువంటి విషాన్నంతా కూడా ఎవరికిచ్చింది, శ్రీ మహావిష్ణువుకి ఇచ్చింది. పాల రూపంలో తనలో ఉన్నటువంటి అనేకమైన దోషాలు విషమయమైనప్పుడు ఆ విషాన్ని ఆయనకి నైవేద్యం ఇచ్చిందన్నాడు. అందుకనే ఈ దీనిలో నుంచి ఈ దేహంలో నుంచి ఈ అగరు సెగలు పొగలు వచ్చినాయి అన్నారే, దానిని ఒకసారి పూతన అంటే దాని అర్థం ఏమిటంటే పూచిన తనువు కలిగినది అని అర్థం. అది పూచిన అంటే పుష్పించిన పరిమళభరితమైనటువంటి. అందుకే జపవశ పుష్పాశ్చ సద్వాసనల్ జ్ఞాన ఆనంద సుధామరందలహరి సంవిత్ ఫలాభ్యున్నతి అంటారు శివానందలహరిలో శంకర భగవత్పాదులు. కాబట్టి ఆ వాసనలు ఎటువంటివి రావాలంటే దివ్య పరిమళాలతో కూడినటువంటివి. ఆమెకు ఎలా వచ్చినాయి ఈ పూతనకి అంటే పరమాత్మకి విష్ణువుకి చక్కగా తనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ నైవేద్యం చేసింది. అవన్నీ పోగా ఏం మిగిలింది, ఆమె శరీరంలో కూడా ఆత్మ పరమాత్మ మిగిలింది. ఎట్లా, దర్శనమిచ్చాడు ఉయ్యాలలో, స్పర్శనమిచ్చాడు ఓడిలో, అలాగే ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా ఆమె మాట్లాడింది ఆయనతో, నీకు పాలిస్తాను, నిన్ను పోషిస్తాను, నిన్ను దగ్గర తీసుకుంటాను, ముద్దాడుతాను అని సంభాషించింది కదా. కాబట్టి దర్శన స్పర్శన సంభాషణ అనేటువంటి ద్వారా కల్మషాన్నన్నీ కూడా పాలుగా స్వీకరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మూడు గుటకలతో ఉద్ధారణ ఇచ్చాడు. ఆ ఉద్ధారణ ఇచ్చిన కారణంగా పూతన అనబడేటువంటి ఒక స్త్రీమూర్తి పూచిన తనువు అయినటువంటిదిగా మారింది. అప్పుడు
హరి తన మీద పదములు కరములు ఇడి కదిపిన మాత్రం,
ఆ శరీరం మీద ఆడుకున్నాడు కదా కాసేపు, పరమాత్మే ఆడిన ఆ మృత కళేబరమే ఒక దివ్యక్షేత్రం అంటున్నాడు వేదవ్యాసు. పూతన శరీరం దివ్యక్షేత్రం, ఎందుకని సజీవమైన చైతన్యమూర్తి అయినటువంటి పరమాత్మ పూతన శరీరం మీద ఆడుకున్నాడు కాసేపు, అటు ఇటు నిర్భయంగా తిరిగాడట. అందువలన
హరితన మీదన్ పదములు కరములు,
పారాడుతున్నవాడు కదా, రెండు కాళ్ళు రెండు చేతులు రెండు ఆంచి చక్కగా దాని మీద పారాడాడు. అందువలన
హరిజనని పగిది పరగతి కరగను దురితముల బాసి అసురాంగనయున్,
అసలు ఎలా ఉన్నది అంటే శ్రీ మహావిష్ణువుకి ఒక్క క్షణం తల్లిగా ఉన్నందుకే ఇంత ఉద్ధారణ జరిగిందా అని ఆశ్చర్యపోతున్నాడు వేదవ్యాసుడు. అందుకే స్వామి ఒక మాట చెప్పారు, చాలా అందమైన మాట. స్వామిని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, అక్షరం అక్షరంలో వెతుక్కుంటూ వెళ్ళాలి. స్వామి దగ్గర ఒక స్టూడెంటు రాముడి వేషం వేసి బెంగళూరులో వైట్ ఫీల్డ్లో మర్నాడు ఇంత వెండి కప్పు తీసుకొని వచ్చి స్వామికి చూపించాడు. ఏమి ఎందుకు వచ్చింది కప్పు అని అడిగారు. ఈయన ఏం తెలియనట్టు అడగటం భగవంతుడు లక్షణం, తెలిస్తే అడిగేదేం లేదుగా, నీకు కప్పు వచ్చింది వెళ్ళుంటారు, ఏమీ కప్పు ఏమి అని అడిగారు. స్వామి రాత్రి రాముడు వేషం వేశాను, ఈ కప్పు నాకు వచ్చింది స్వామి, నిజానికి వాడు ఎంత సత్యవంతుడు స్వామి స్టూడెంట్ కాబట్టి ఓ మాట అన్నాడు, నాకంటే రావణుడు వేషం వేసిన వాడు నాకంటే బాగా చేశాడు స్వామి, వాడికి మాత్రం రాలేదు నాకొచ్చింది అన్నాడు. మరి బాగా చేశాడు అని నువ్వే అంటున్నావు, మరి వాడికి ఎందుకు రాలేదు నీకెందుకు వచ్చిందిరా అంటే, రాముడి వేషం వేసినంతసేపు మిమ్మల్ని తలుచుకున్నాను స్వామి, వాళ్ళందరికీ మీరు కనిపించుంటారు అందుకని తప్పు ఇచ్చారు అన్నాడు. అనగానే స్వామి అప్పుడు ఏమన్నారు, అంతటితో ఆగలే స్వామి అలా బోధ చేస్తే, అదొక దివ్య బోధ, ఏమిరా రాముడి వేషం వేసుకున్న నీకే తప్పిస్తే రాముడినైనా నాకేమిస్తుందిరా లోకం అని అన్నారు. ఈ పరమాత్మ అది చమత్కారం అంటే ఆయనకేం అక్కర్లే, రాముడి వేషం వేస్తేనే ఇంత గౌరవం ఇంత ప్రేమ ఇంత గుర్తింపు. అదేగా విశ్వనాథ వారు ఉన్నది, హరికథ చెబితే డబ్బులేమిటి బాబయ్య అని వాడంటే, అవునరా రాముడి కథ చెప్పి 100,000 రూపాయలు కొట్టేశాను గవర్నమెంట్ దగ్గర, నేను దీన్ని మాత్రం నా దగ్గర ఉంచుకొని కన్ను తెరిపించాలన్నాడు ఆయన, కల్పవృక్షంలో చెప్పుకున్నాం. ఈ రాముడి కథ చెబితేనే జ్ఞానపీఠ వాడు 100,000 రూపాయలు ఇచ్చారు, నువ్వు ప్రతిరోజు రాముడి కథ చెబుతున్నావు నీకేం తాంబూలంలో రూపాయి కూడా దక్కటం లేదు, అవును నిజమే నేనే నువ్వు నమ్ముకున్నవాడివి నేను నమ్ముకున్నవాడిని అన్నాడు ఆ ఉదాత్త స్థాయి. కాబట్టి ఒక్క క్షణం పరమాత్మకి తల్లి భావన ఉందో లేదో ఆ పొట్ట మీద పారాడినందువల్లనే ఆమెకు ఉద్ధారణ జరిగింది. వెన్నుని కొక మరి విషమగు చన్నిచ్చిన బాలహం నటదివికిన్, పాలిస్తాను పాలిస్తానని విషమిచ్చినటువంటి దానికే ఉద్ధారణ ఇచ్చాడే. అసలు ఆ భావన చూడండి, ఆ భావ సంపద చూడండి. వెన్నుని కనిపించుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే, విషమిచ్చిన పూతనే దివిజలోకాలకు వెళ్ళిపోయింది, అద్భుతమైన స్వర్గలోకానికి వెళ్ళిపోయింది, పూర్ణముక్తి అయిపోయింది. కానీ పెంచి పాలిచ్చిన ఈ యశోదాదేవకులు వాళ్ళకి మళ్ళీ జన్మంటూ ఉంటుందా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. సమాధానం లేదు అని అర్థం. విషమిస్తేనే రాహిత్యం ఉన్నప్పుడు పంచి పోషించి పాలించినటువంటి ఈ ఇద్దరు తల్లులకి ఏమున్నది అంటే ఏమీ లేదు. పునరావృత్తి రహితమైనటువంటి ఒక మోక్ష సామ్రాజ్యంలో వాళ్ళు చేరుతారు.
ఆ పూతన మిగంధము గోపాలు ఎరిగి ఎట్టి కువిత వడలందు ఈ పాటి స్వాదుగంధము ప్రాపించునే,
ఇంత మిగతా కథ అంతా వాళ్ళకి తెలియదు గోపగోపికలకి. ఇంత దుర్మార్గురాలి శరీరం కాలితే శబంకారిన వాసన రావాలి, అగరవత్తల వాసన వస్తున్నది ఏమిటి అనుకుంటూ వాళ్ళల్లోనే ఇదేం మహత్యమో ఇదేమిటో మనం కూడా అనుకుంటాంగా స్వామిని గురించి. అలాగే ఏం మహత్యమో ఏం చేశాడో ఈ పిల్లవాడు, అలా అలా వెళ్ళిపోయింది అది, ఎంత అదృష్టవంతురాలు అంటూ వెళుతుంటే,
అంత ఒకనాడు వసుదేవు పంపున యాదవ పురోహితుండై నగర్గుండు మందకు చనుదించిన నందుడు అతని కనుగొని లేచి నిలిచి కృతాంజలి అయి.
యాదవ కులానికి ఒక పురోహితుడున్నాడు, ఆయన పేరు గర్గుడు. ఆ గర్గుడు అదే సమయంలో వచ్చాడు. ఇంతకీ భూతన కంసుడు వెళ్ళు అంటే వచ్చిందా, వచ్చి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకే రాగలిగిందా తనంతటి తాను, ఎవరో కొత్త స్త్రీమూర్తి కదా గోపగోపికలంతా వాళ్ళని లోపలికి ఎలా రానిచ్చారు, శ్రీకృష్ణుడి దాకా ఎలా వెళ్ళగలిగింది, అసలు ఎవరు ఈ పూతన, ఎవరు ఈ పూతన అంటే వామనావతార ఘట్టంలో వామనుడు త్రివిక్రముడై దానికి ముందు
బలిదైచేంద్ర కరద్వై కృతజల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచి యోగిస్సు మనస్సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా శాదమున్ నళినామోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్.
ఆ పరమాత్మ యొక్క విష్ణువు యొక్క రెండు పాదాలు చూసింది. ఎవరు? బలిచక్రవర్తి యొక్క కూతురు. ఆ కూతురుకి ఈ చిన్న వటువును చూసినప్పుడు, ఇటువంటి వాడు గనక నాకు కొడుకై పుట్టినట్లయితే వాడికి నేను పాలిచ్చి పోషించుకునేదాన్ని కదా అని ఒక ఆలోచన కలిగింది. ఆ సద్భావన కారణంగా ఆవిడ పూతనగా పుట్టింది. మరి ఇంత సద్భావన ఉన్నప్పుడు గోపగోపికల్లో ఒకటిగా రావచ్చుగా అంటే లీనియేజ్ బలిగదా, రాక్షస వంశంలో ఉన్నది ఆ క్రమంలోనే వచ్చింది. తన తండ్రి ఎట్లా పాతాళంలోకి వెళ్ళాడో అలాగే బిడ్డ అయినటువంటి పూతన కూడా పరమాత్మని భక్తి పారమ్యం చేత వాత్సల్యం చేత ప్రేమ చేత అనన్య భక్తి చేత
పరమాత్మకి నేను చేయాలి అనుకోవటం అనన్య భక్తి, ఆయనకి నేను చేసేది ఏమిటి అనుకోవటం జ్ఞానం. ఆ అనన్య భక్తి నుంచి జ్ఞానతారక స్థితికి జీవుడు వెళ్ళాలి ఏదో ఒక రోజున. అలా వెళ్ళలేదు ఇంకా పూతన. అందువలన పూతనకు ఆయన ఉదాహరణ ఇచ్చాడు. అంటే ఎప్పటి వామనావతారం, ఎప్పటి మళ్ళీ కృష్ణావతారం, మనం వదిలిపెట్టామో కానీ పరమాత్మ మనల్ని వదిలిపెట్టాడు. స్వామి అంటారు, యూ మే లీవ్ మీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అవుట్ ఆఫ్ ఎ ఫిట్ ఆఫ్ ఎమోషన్, బట్ ఐ విల్ నెవర్ లీవ్ యూ. నిన్ను నేను వదిలిపెట్టేదే లేదు. ఎక్కడ ఉండు, రాను రాను రానునో మూలగుచ్చో, పిచ్చుక కాలికి దారం గట్టి లాగినట్టు లాక్కొచ్చుకుంటా, నే చూసుకుంటా అంటారు. మనమేమంటామంటే నే చూస్తా అంటాం. చూస్తా అంటే అహంకారం, చూసుకుంటా అంటే ప్రేమ. అంతే తేడా. పైకేం పెద్ద తేడా అనిపించి చూడటానికి, చూసుకోవటానికి ఎంత, చూసుకోవటంలో చాలా చాలా చేస్తేనే చూసుకున్నట్టు లెక్క. చూస్తా అంటే చుట్టని చూపు అనమాట. ఏదో వస్తాడు, కాసేపు ఉంటాడు, పోతాడు, వాడేం పెద్ద పట్టించుకోడు. చూస్తాననేటువంటి వాడు మాత్రం కడదాకా చూస్తాడు. ఆ చూడగలిగిన వాడు ఒక పరమాత్మ అని భాగవతం చెప్తున్నది. అటువంటి వేళ పూతన ఉదాహరణ అయినటువంటి సమయంలోనే హిత పురోహితుడైనటువంటి గార్గి వచ్చాడు. వస్తే సగౌరవంగా నందుడు తీసుకొని వచ్చాడు. ఇవాళ మనం అందరం అనుకునేటువంటి ఊరకరారు మహాత్ములు సడన్ గా ఎవరింటికో మనం బెల్లగొట్టి వెళ్ళామనుకోండి, ఏదో కా పని లేకపోతే ఆయన మన ఇంటికి ఎందుకు వస్తారు? ఊరకరారు అందరూ మహాత్ములు. మిగతా వాళ్ళు పోస్ట్ మ్యాన్ వస్తాడు, పాలవాడు వస్తాడు, వాళ్ళ అందరి పరిచయమే. మహాత్ముడు బెల్లగొట్టి ఎందుకు వచ్చా అంటే ఏదో పని ఉంటే తప్ప రాడు అని. అక్కడ ఊరకరారు మహాత్ములు నారథముల ఇండ్ల కడకు వచ్చుట ఎల్లం కారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా. ఇదిగో ఈ పూతన వధయింది, పూతన పోయింది, మా బాలకృష్ణుడు బతికి బట్టగట్టాడు, ఇటువంటి సమయంలో మీరు రావటం ఇదేదో శుభ సూచకం అని ఆనందపడుతుంటే జ్యోతిష్ శాస్త్రుల కల్ల మేటవి తేజోమూర్తివి అశాంత విఖ్యాత స్ఫూర్తివి బ్రహ్మబోధనుడవు ఆకర్ణింపు నా పల్లుకు నిర్ణీతుండైన గురుండు మానవులకు విప్రోత్రముండండ్రు నీ చాతుర్యంబున నీ కుమారులకు సంస్కారంబు కావింపవే. పురోహితుల కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, మన ఇంట్లో పెళ్ళి అనుకుంటే ముహూర్తం దగ్గర నుంచి పెళ్ళై పిల్ల అత్తవారింటికి వెళ్ళేదాకా మన వెంబడి పురోహితుడు ఉంటాడు. అసలు పురోహితుడు వస్తూనే సెల్ ఫోన్ చెవులో పెట్టుకొని వస్తాడు వాడు. ఇదేదో ముగించి ఇంకో దాని పోవటానికి అట్లా లేదు ఆ రోజుల్లో. ఒక పని ఒక సమయంలో ఒకరి కోసమే చెయ్యాలి. అలాగే ఈ మహాత్ములంతా కూడా మన ఇళ్లల్లో ఏ రోజు సత్యనారాయణ వ్రతం మన తాత ముత్తాతలు చేశారో లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది. చేశాము చెయ్యం కాదు, వాళ్ళు వచ్చి గుర్తు చేస్తారు, అయ్యా మీ తాతగారు ఫలానా రోజు ఈ పౌర్ణమి నాడు చేసేవారు, మీరు మీ నాన్నగారు చేశారు, మీరు కూడా వాళ్ళతో అయిపోయిందండి, మేము ఇప్పుడు ఏం చేయటం లేదు, మీ దారిని మీరు పోండి అని మనం చెప్పేస్తాం. ఆయన ఎంత నమ్రతగా చెబుతాడో మనం కూడా అంత నెమ్మదిగా పంపించేస్తాం. మనం ఏమనుకుంటామంటే ఆయన పాపం డబ్బు కోసం వచ్చాడు అని. మరి డబ్బు కోసం రాడు, హిత పురోహితుడు అవుతాడు వాడు, కులగురువు అవుతాడు. ఆ కులం సంరక్షించినట్లయితే తాను కూడా రక్షణలో పోషింపబడతాడు, తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి గనక వస్తాడు. గర్గి మరి ఇప్పుడే ఎందుకు రావాలంటే ఇది చెప్పడానికి వచ్చి, మీ పిల్లలిద్దరికి కూడా ఇటువంటి ఉత్పాతాలు జరుగుతూ ఉంటాయి కనుక వాళ్ళిద్దరికి కూడా మంచి ఆ మంగళ పుణ్యాహవచనం మళ్ళీ చేయమన్నాడు అని అనగానే ఈయన ఏం చేశాడంటే, మాకు ఒక అబ్బాయి కాదండి ఇద్దరు ఉన్నారు అని బలరామకృష్ణులు ఇద్దరిని కూడా తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి ఇడుగో వీడు వీడు ఫలానా, ఇగో ఎర్రగా ఉన్నవాడు బలరాముడు, నీలంగా ఉన్నటువంటి వాడు మా కృష్ణయ్య కన్నయ్య అని ఆనందంగా చూస్తున్నాడు. చెప్తే అప్పుడు ఈ బలరాముడు అంటే ఎవరో తెలియదు ఈయనకి, ఎవరికి, నందుడికి. గర్గుడు చెప్పాడు, మున్ను కంసు చేత వేటువడి దివి కగసిపోయిన తెరవ చెప్పిన తెరంగు తేట పరచి దేవకీ దేవి కొడుకుగని కృష్ణుని కంసుండు తలంచుగాన రహస్యంబున సంస్కారంబు చేయుట కార్యంబని. ఒక్కోసారి అది అదృష్టం దురదృష్టం, కాలం కలిసి రాక పరిస్థితులు అనుకూలించకపోతే గుళ్ళో పెళ్లి చేయాల్సి వస్తుంది కదా, అలా జరుగుతుంటాయి. ముహూర్తం చేస్తాడు, ఇది దాటితే ఏడాది దాకా, లేదంటే పిల్ల తండ్రికి ఆ గండం గడిచిపోతే చాలు, మళ్ళీ ఏడాది దాకా ఎవడు చూస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, పబ్లిక్ ఫంక్షన్ హాల్స్, మనుషుల్ని పిలవటం ఇదంతా ఉండదు. ముందు గుళ్ళో పెళ్లి చేద్దాం, తర్వాత డిన్నర్ ఇద్దామంటాడు. అట్లా కాబట్టి రహస్యంగా చేయమన్నాడు. రహస్యంగా ఎందుకు చేయమన్నాడు అంటే, ఇక్కడ గనక నీవు ఉపనయనము లేకపోతే ఇంకేదో పుణ్యావచనం పబ్లిక్గా చేస్తే కంసుడికి వార్త వెళుతుంది, వెళితే మీ ఇద్దరు పిల్లల్ని వాడు పట్టుకుపోతాడు అంటే. తర్వాత లేకు పట్టుకుపోయాడుగా, అక్రూరుని పంపాడు వాడు, క్రూరత్వం లేని వాడిని పంపాడు. సరే,
జనులు రమయింప తిరిగడి అనువు కలిమి రాముడని,
జనులందరితో కలసిమెలసి ఉంటాడు, అందరికీ ఆనందం ఇస్తాడు గనక ఈ ఎర్రగా ఉన్నటువంటి పిల్లవాడిని రాముడు అని పిలుచుకో. చూస్తున్నాడు ఆయన, నామకరణం చేశాడు.
యదు సంకర్షంబున,
యదుకులాన్ని చివరి వరకు, నిజానికి మహాభారత సంగ్రామమై శ్రీకృష్ణుడు ద్వాపరకు ద్వారకకు వెళ్ళేదాకా ఆ సంతతిని కాపాడిన వాడు ఎవడంటే బలరామదేవుడు. అందువలన ఆయనకి సంకర్షుడు అని పేరు.
ధనబలమున బలుడన బలరాముడని పిలువు మోనృప,
పేర్లు పెట్టడానికి కూడా దీని వెనక ఇంత అంతరార్థం ఉంది అని. ఇప్పుడు వెంకటేశ్వర అని పెట్టాను అనుకోండి, వెంకటేశ్వరరావు అని పెట్టాను, వాడు వెంకట్ కట్ అయిపోతాడు, వెంకటేష్ అంటే యాష్ అయిపోతాడు. వెంకటేష్ లేదు, వెంకట్ లేదు, మనమే కుదించుకుంటున్నాం మన పేరుని, మన జీవితాన్ని కూడా మనంతటా మనం పలకలేవను, ఇంత పెద్ద పేరు పెట్టారనో కాదు. ఏమంటే పాపం, కటా ఖండించే ఈశ్వర, అది వెంకటేశ్వర శబ్దం. వాళ్ళ వెంకట్ వే కొని వెంకట్ కూడా కాదు, అది వేమంటే సంస్కృతం, కట్ అంటే ఇంగ్లీషు, రెండు కుదరవు. ఇది చాలా దురదృష్టం, జాతి చాలా విలువలు పోగొట్టుకుంది. సరే, కృష్ణుని ఉద్దేశించి, కృష్ణుని గురించి ఏమైనా చెప్పాడా రహస్యం అంటే,
ఈ శిశువు ధవళాభరణ పీతవర్ణుండై ఇప్పుడు నల్లనైన కటంబున కృష్ణుండయ్యే,
ఇప్పుడు నల్లగా కనిపిస్తున్నాడు గనక కృష్ణుడని పేరు పెట్టండి అన్నాడు.
వసుదేవునకు ఒక్కడ జన్మించిన కారణంబున వాసుదేవుండయ్యే,
ఇప్పటి వరకు వీడు నందనందనుడు, కానీ వీడెవరో తెలుసునా, వసుదేవుడి కొడుకు. పురోహితుడు సత్యం చెప్పాలి, ఉన్న విషయం చెప్పాలి. ఆ ఉన్న విషయం చెబుతున్నాడు, ఈయన వసుదేవుడి కొడుకు గనక నల్లగా ఉన్నాడు గనక కృష్ణుడని, వసుదేవుడి కొడుకు గనక వాసుదేవుడని. అంతేకాదు,
ఈ పాపనికి గుణరూప కర్మంబులు అనేకంబు కలుగుటం చేసి నామంబులు అనేకములు కలవు,
అది విష్ణు సహస్రనామం. ఆయనకు అనేకం అంటే 1000 అనే కాదు, 1000 రాశారు అంతే. సహస్రము అంటే అనేకము అని అర్థం, సహస్రం అంటే 1000 అంటారు, నాట్ అట్ ఆల్ అనేకం, ఏకము కానిది. ఆయనకి ఏకనామం లేదు, నువ్వు కృష్ణుడను వాసుదేవుడను మాధవాను నారాయణను ఏ పేరు పెట్టి పిలిచినా ఆయనకే చెందుతాయి.
ఈ శాపకుని వలన మీరు దుఃఖంబుల తరియింతురు, ఈ అర్భకుని చేత
అంటే పిల్లవాడి చేత
దుర్జన శిక్షణంబు సజ్జన రక్షణంబునగు ఈ కుమారుండు నారాయణ సమానుండని,
నారాయణుడే అని చెప్పడానికి వీల్లేదు, చెప్పరు. నారాయణ సమానుడు, నారాయణుడితో సమానమైన వాడు అని తన గృహమునకు వెళితే నందుడు పరమానందంతో, పూతన పోయింది, పూతన ఒంటి మీద మా పిల్లవాడు ఆడుకున్నాడన్న యాతన నుంచి నందుడి యొక్క మనస్సు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ యందు, ఆయన దివ్యత్వం యందు, తన ఇద్దరు బిడ్డల యందు కూడా వాత్సల్య రేఖావిలసితంగా పరమానందదాయకంగా నిలబడిపోయింది. ఇది భాగవత నవనీతల్లో ఇవాళ ఒక పూతనే చెప్పుకునేటువంటిది. కారణం ఏంటంటే చెప్పాలిగా మీకు, వెంకటేశ్వర భక్తి ఛానల్లో ధర్మక్షేత్రం మీద రికార్డింగ్కి వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళు నాకు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం నన్ను 6 గంటలకే కారు ఎక్కించారు, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేప్పటికి సమయం పట్టింది. సరే, ఇవ్వవలసిన వాళ్ళకి మెసేజ్ ఇవ్వటం జరిగింది. దానిలో ఏమిటి అంటే, ఆధునిక మానవుడికి భగవద్గీత ఏ రకంగా ఉపయోగిస్తుంది, ప్రధానంగా యువకులకి అది సబ్జెక్ట్. సరే, ఆ తర్వాత మీకు చూద్దురు గారు, అందువల్ల లేట్ అయింది. లేట్ అయినా పూతన ఉద్ధారణ, దాని గత జన్మ, పరమేశ్వరుడు జీవుణ్ణి ఎలా వదిలిపెట్టడు, ఎలా కాపాడుకుంటాడు అనేటువంటి విషయాలలో ఇవాళ ఎవరిది హంసానంది అనే ప్రశ్న, అందరిది హంసానంది. అందులో చాలా ప్రధానమైనటువంటిది పూతన. ఆ పూతన ఉద్ధారణ పొందింది, ఏ దానికి జన్మ లేదు, పరమేశ్వరుడికే తల్లిగా ఉండగలిగిన స్థాయికి వెళ్ళగలిగింది.
తనలో ఉన్న సమస్త విషభావాలు సమర్పించింది. ఈ విషమే ఒక్కొక్కసారి జాజ్యం అతిశయించినటువంటి వేళ అది అమృతమవుతుంది. పాతకాలంలో ఆయుర్వేద ఆచార్యులు ఇక కాస్త కింద పడుకోబెట్టండి వీడు బతకడు అన్నప్పుడు చిట్ట చివరి ప్రయత్నంగా విషం పోస్తారు, గరళం అంటారు. పోస్తే వాళ్ళు లేచి కక్కిన మళ్ళీ కూర్చొని వందేళ్ళు పూర్తి చేసి అప్పుడు మళ్ళీ తాపెక్కుతారు అంతే. కాబట్టి ఆ గరళమే ఆ క్షణాన విషమవుతుంది, ఆ విషమే వాడికి అమృతమవుతుంది. ఈ క్షణాన శ్రీకృష్ణ పరమాత్మ ఈ గరళాన్ని స్వీకరించి అమృతత్వాన్ని అంటే మృతి లేని ఒక స్థితిని భూతనకి అనుగ్రహించాడు. ఆమె కూడా ఎంతకాలం వేచి ఉన్నది, తన తండ్రి బలికాలం నుంచి రామావతారం అయిపోయింది, అనేక అవతారాలు దాటిపోయినాయి, అయినా శ్రీకృష్ణ పరమాత్మ అవతారం వచ్చిన తొలినాళ్లలోనే మొట్టమొదట ఉద్ధారణ పొందినటువంటి స్త్రీమూర్తి భూతన. అలాగే మొట్టమొదటి విశ్వరూప నిజ దర్శనాన్ని పొందింది చెరసాలలో దేవకీ వసుదేవులు. ఇవి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వరూప సందర్శన అనగానే ఒక అర్జునుడే గుర్తొస్తాడు, వాడు లాస్ట్, వాడు కాదు, వాడి తర్వాత ఉద్ధవుడికి ఇచ్చాడు ఆయన. ముందు దేవకీ వసుదేవులకు ఇచ్చాడు, తర్వాత యశోదకి ఇచ్చాడు, తర్వాత అక్రూరుడికి ఇచ్చాడు, తర్వాత ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు, తర్వాత అర్జునుడికి ఇచ్చాడు, ఆ తర్వాత ఉద్ధవుడికి ఇచ్చాడు. అది విశ్వరూపం అంటే ఆకాశమంతా పరుచుకున్నటువంటి రూపం కాదు, పెద్ద మర్రి చెట్టు ఒక విత్తనంలో దాగినట్టుగా అణోరణీయాం అంటాడు భగవద్గీతలో. అణువులో పరమాణువుగా ఉన్నదే విశ్వరూప దర్శనం. దాన్ని చూడగలిగిన నేర్పరితనం మనకి కావాలి. గ్రాస్గా ఉన్నది ఏదో పెద్ద వాల్ పోస్టర్ అంటించామనుకోండి, చూస్తే పెద్ద శ్రమ ఉంది, అట్లా ఎడదీసినా కనపడుతుంది. చిన్నది అక్కడ స్వామి బొమ్మ అంటించాం, ఇంతే. పార్సిలేట్ వేయాలి, పైకెక్కాలి, ఏం బొమ్మ, ఎటువంటి బొమ్మ, ఏం డ్రెస్సులో ఉన్నారు చూడాలంటే అది విశ్వరూపం. సూక్ష్మంగా ఉన్నది విశ్వరూపం. సూక్ష్మ సూక్ష్మేతరంగా ఉండి స్థూలంగా కనిపించేది విశ్వరూపం కాదు, అది దేహ బాహ్య స్వరూపం మాత్రమే. కాబట్టి ఆ రెండింటినీ జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఆ సమయంలో బలరామకృష్ణులు ఇద్దరికి కూడా పేర్లు పెట్టబడ్డాయి. అది అందువలన గర్గుడికి ఆనందం కలిగింది, బిడ్డలు రక్షింపబడినందువలన యశోదారోహిణులు అంతేకాదు నందుడు ఆనందపడ్డారు, గార్గికి ఆనందం కలిగింది, పూతనకి మహదానందం కలిగింది. ఆ మహదానంద కారణమైనటువంటి హంసానందితో స్వామికి మనం చక్కగా సంకీర్తనం చేద్దాం. ఇవాళ ఒక అరగంట మీ టైం నేను తీసుకున్నందుకు మరి దానికి ఏదో పనిష్మెంట్ వేసుకోవాలిగా, ఎవరేస్తారు నాకు, నేను నైనే వేసుకోవాలి. రేపేం చేద్దామంటే చక్కగా 6:30 వద్దాం, రేపేం ఇబ్బంది లేదు కదా, ఏం లేదు. ఇవాళ గురువారం హాయిగా భజన చేయించుకున్నారు ఆయన, కాస్త ఎక్స్టెండెడ్ భజన్ ఆయనకి ఇష్టం. సరే రేపు ఇన్స్టెడ్ ఆఫ్ 7 విల్ స్టార్ట్ ఎట్ 6:30 రేపు లాస్ట్ డే ఈ నెలకి, 21 కాదు, ఎందుకంటే ఎల్లుండి నుంచి నేను వైజాగ్ పెడుతున్నాను 1 వీక్. మరి మా 3 రోజులు ఏమిటని అడిగారు కరుణాకర్ గారు, ఆడిటర్ కదూ, ఉన్న కాగితాలు ఉన్న లెక్కలు వాళ్ళకి లెక్కలు కాదు, లేని కాగితాలు లేని లెక్కలు అవి చేస్తే మేము మేనేజ్ చేస్తామంటారు, కనుక ఆ 3 రోజుల సంగతి ఏమిటన్నారు, వచ్చే నెల కలుపుకోండి 10 రోజులు చెప్తానని నేను చెప్పాను. బ్యాలెన్స్ షీట్ పూర్ణం అయిపోయింది, హాయిగా